పట్టి పీడించేశాడు. తన్నిమిత్త స్మర వ్యాజగ్రహగ్రస్తో విచేతన తామేవ మనసాధ్యాయన్ సధర్మాద్విర రామ. ఆ వేశ్యను నిమిత్తంగా చేసుకుని వీడు ఏ జన్మలో చేసిన ప్రారంభ కర్మము మనస్సును ఆకట్టింది, మన్మథ వేదన పట్టాడు. వెంటనే ఇంతటి పండితుడు నిరంతర కర్మిష్టి చేతిలో ఉండే పళ్ళు ఢామ్మని నెలలో కొట్టేశాడు. ఆ దర్భలు తీసి ఒక పక్కకి విసిరేశాడు. విజ్ఞానమంతా తీసి అవతల పారేశాడు. ఈ వేశ్య యొక్క పొందుకోవాలనేటువంటి జీవితం దండుగా ఈ యజ్ఞం ఎందుకు, ఈ పళ్ళెందుకు, ఈ కర్మలెందుకు, ఈ పూజలొద్దు, ఇవన్నీ తుచ్చం అనుకున్నాడు పాపం. తుచ్చము అని వీటిని అనుకుని తుచ్చమైన ఆ వేశ్య సంగమానికి వెంపర్లాడాడు. ఆ వేశ్యనే మనస్సును నిలబెట్టుకున్నాడు, ఆమెనే గురించి ఆలోచించాడు. ఇంటికి పోలేదు, అడవిలో తిరిగాడు. మళ్ళీ కాసేపటికి తిరిగి వచ్చాడు. వచ్చేసరికి ఆ దొంగ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాట. అమ్మాయి ఏకాంతంగా దొరికిందని దగ్గరకు వెళ్ళాడు. ఓ వేశ్యామణి, ఇందాక నీ క్రీడ చూశాను, నన్ను కూడా పరవశుణ్ణి చేయి అని ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నించాడు. డబ్బు అంది ఆవిడ. డబ్బు ఉంటే ఇంకేం అక్కర్లేదు. వెంటనే అతడు డబ్బా ఏదైనా ఇస్తానన్నాడు. మెడలో బంగారంతో తయారు చేసిన యజ్ఞోపవేతం ఉన్నదట, అది తీసి పారేశాడు. మొట్టమొదట అలా భ్రష్టుడయ్యాడు. ఇదిగో ఈ బంగారం యజ్ఞోపవేతం తీసుకో, 5 కాసులుంది జాగ్రత్త అన్నాడు. తామేవ తోషయామాస పిత్రేణార్థే నయావత గ్రామైహి మనోరమైహి కామైహి ప్రసీదేత యథా తథా. అతడు ఆనాటి నుంచి ఆమె కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఇంటికి వచ్చాడు. తండ్రి కష్టపడి సంపాదించిన వేదముల ద్వారా ఆర్జించిన ధనాన్ని మొత్తం దొళ్లదోపుగా తీసుకొచ్చి ఆ వేశ్యకి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆమె ఒక కిరాతక స్త్రీ, ఎంత డబ్బు వచ్చినా ఆవిడికి సంతృప్తి లేదు. ఇంకా 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 ఇల్లు మొత్తం గొల్లైపోతున్నది, ఒళ్ళు మొత్తం గొల్లైపోతున్నది, అయినా ఇతడు ఏమాత్రం సంకోచించలేదు. ఆ రోజులలో 16 మణుగుల బంగారం ఉన్నదట అతని ఇంట్లో. ఆ 16 మణుగుల బంగారం ఆ స్త్రీమణి వేశ్యామణి పాదాల దగ్గర పోశాడు. ఇంట్లో ఉండే నవరత్నాలు పోసేశాడు. వెండి కంచాలు పెట్ల కొద్దీ ఉన్నాయట. మహారాజు గారు మెచ్చుకుని వెండితో చేసిన కంచాలు ఇచ్చేవాట. ఆ రోజుల్లో అలా ఇచ్చేవారు. ఇప్పటికి మళ్ళీ దిక్కుమాల స్టీల్ గ్లాసులు కాదు, వెండి గ్లాసులు, బంగారం గ్లాసులు ఇచ్చేవారు పండితులకి. ఈ కలియుగంలో కనీసం స్టీల్ గ్లాసులైనా ఇస్తున్నారని సంతోషించాలి. ఆయన గారి ఇంటి నుండా ఉండే ఈ వెండి గ్లాసులు అన్నీ మొత్తం పట్టుకుపోయి ఇచ్చేసేట పట్టుకు. ఆ వేశ్యను సంతోషపెట్టాడు. తండ్రి, ఒరే నాయన, దిక్కుమాలిందని అల్లో పడ్డావు, భార్యను చూడరా అన్నందుకు ఓ రోజు రాత్రి బండరాయి ఒకటి పుచ్చుకొచ్చాట, పచ్చడి రాయి, టింగ్ అని నెత్తి మీద కొట్టాడు తండ్రి నింగి మీద. మనవాడు కాసేపు ఉన్నాక పగల కొడతారు ఈ కొబ్బరికాయ, అలా పగలకపోయింది తండ్రి తల. ఈ విధంగా తండ్రి తలని కొబ్బరికాయ పగలగొట్టినట్టు పగలగొట్టి ఇల్లు ఇచ్చేశాడు. చివరికి మొత్తం ఈ భార్యను మెడబట్టు గెండి ఆవిడ తరివేశాడు. ఈ ఇంట్లో ఆవిడ పెట్టాడు. ఎంతకాలం డబ్బు ఉంటుంది అయిపోయింది. ఇంత డబ్బు ఈ వేసికిచ్చి ఆవిడ వల్ల పిల్లల్ని కంటున్నాడు వీడు, అయినా డబ్బు సరిపోవట్లేదట. ఎందుకు సరిపోవట్లేదంటే ఇద్దరూ కలిసి జాయింట్గా పుచ్చుకుంటూ ఉంటే ఎక్కడుంటాయి, ఈ సముద్రాలు తాగినట్టు తాగేశారట వీళ్ళు. ఆవిడ శరీరమో తెలియదు, ఇంకోటో తెలియదు. అలా పొద్దున్నది సాయంకాలం దాకా నిరంతర మద్యపాన పరవశులైన కారణం చేత వారల యొక్క ధనం మొత్తం చిల్లిగవ్వు లేకుండా ఊడ్చిపెట్టుకుపోయింది. అప్పుడు ఆయన గ్రామ్యములు మనోహరములైన వస్తువులు ఆమెకు సంతోషం కలగజేయడం కోసమని సంపాదించడానికి దొంగతనం మొదలెట్టాడు. రోడ్లు కాచి వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే సరే సరే, లేదా బుర్ర బదలు కొట్టి సంపాదించడం మొదలుపెట్టాడు. అందులో వీడు కొంచెం మంచి బలంగా ఉండేవాడు, తుట్ల దుండులో ఉండేవాట బాగా. చితక్కొట్టి సంపాదించాడు. చాలా కష్టాలు పడ్డాడు. ఎంత ఆవిడ్ని సంతోషపెట్టడానికి వీడి జీవితం అంతా ధారపోసేట. విప్రం స్వభార్యాం అప్రౌఢాం కులే మహతిలంభితాం విషసర్జాచిరాత్పాపః స్వైరిణ్యాపాంగ విద్ధధీః. ఆ వారకాంత యొక్క ఈ కటాక్షం చిన్న కనుచూపు యొక్క బాణాలతో వీడి గుండెలు గాయమైపోయాయి. దాంతో పాపకార్యాల్లో ప్రవృత్తుడయ్యాడు. నవ యౌవనవతి సత్కులంలో పుట్టినది వివాహిత, తానంటే ప్రాణం పెట్టేది అయిన భార్యని చచ్చిందో లేదో కూడా చూసుకోకుండా గెంటేస్తే ఆవిడ ఏమైందో తర్వాత అతనికి అడ్రస్ లేకుండా పోయింది. ఈ మందబుద్ధి అయిన ఈ విప్రుడు న్యాయం అన్యాయం అనేది ఆలోచించకుండా అనేక ఉపాయాలతో ధనాన్ని సంపాదించి ఆ వేశ్యని పోషించాడు. ఈ వేశ్య ఒక్కతేనా, ఆవిడకి అన్నలు తమ్ముళ్ళు ఆవిడకి ఏదో ఉన్నారు, వాళ్ళందరినీ పోషించవలసిన బాధ కూడా వీడిదే, వాళ్ళని పోషించాడు. ఆ తర్వాత క్రమేపీ వీడికి ఆ వేశ్య వల్ల 10 మంది పిల్లలు పుట్టారు. ఆ పరివారాన్ని కూడా పోషించడం మొదలుపెట్టాడు. యత్ అసౌ శాస్త్రముల్లంఘ్య సైరచార్యర్తిగర్త్య అవర్తత చిరం కాలం అఖాయుః అశుచిహి మలాత్. ఈ ద్విజుడు ఈ విధంగా శాస్త్ర విధిని ఉల్లంఘించాడు, స్వేచ్ఛగా విహరించాడు, తనని ఎవడడిగితే అడిగిన వాడిని చంపాడు. ఆ వేశ్య యొక్క అపవిత్రమైన దిక్కుమాలిన మాంసాశనాదులు పాచి భోజనం చేశాడు, అశుద్ధాచారాలతో బహుకాలం గడిపాడు, అన్ని గర్హితములైన పాపకర్మాలే చేశాడు. వాడి జీవితం మొత్తం పాపమయం, పాపాల ముద్ద, ఎక్కడా మంచి అనేది కనపడ్డంలా. పోని ఇన్ని పాపాలు చేసినా చివరిలో ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడా? ఏ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు గనక ఓ దివ్య పురుషులారా, మేము వీణ్ణి ఈ దండధరుడైన యముని దగ్గరికి తీసుకుపోవడానికి వచ్చాం, అక్కడ ఈ దుర్మార్గుని తీసుకుపోతే యముడు వీణ్ణి చితక్కొడతాడు, ఆ పాపాలకు తగిన దండనం పొందుతాడు, దాంతో శుద్ధుడవుతాడు, పరిశుద్ధుడవుతాడు వీడు అని ఈ విధంగా యమకింకరులు విష్ణు కింకరులకి ధర్మం గురించి అడిగితే ఇంత చక్కని విషయం చెప్పారట. మొత్తం పాత చరిత్ర అంతా కూడా చెప్పుకొచ్చారట. అప్పుడు విష్ణుదోతలు ముక్కు మీద వేలేసుకుని, ఓహో కష్టం ధర్మ దృశ్యామ ధర్మ స్పృశతే సభాం యత్రా దండేష్వ పాపేషు దండో యైహి ధ్రియతే వృథాః. ఆహా, ఎంత విచిత్రం, ఎంత కష్టకాలం వచ్చింది, ధర్మం తెలుసున్న వాళ్ళమని ఇక్కడ సభను నడుపు చెబుతున్నారు మాకు, ధర్మం ఇది అధర్మం అదని. ధర్మజ్ఞుల సభలను అధర్మం స్పృశించేసింది. వాళ్ళ ఎవరిని దండించాలో ఎవరు దండించకూడదో తెలియని వీళ్ళు యమకింకరులా, ధర్మరాజు యొక్క కింకరులా, పాపరహితుడైన వీళ్ళని శిక్షిస్తామంటున్నారు వీళ్ళు అజ్ఞానులు. అవును, తండ్రి వలె వాత్సల్యంతో ప్రజలను పాలించాలి, గురువులాగా ఉపదేశం చెయ్యాలి, అందరినీ సమానంగా చూడాలి, సాధువులను పొరపాటును కూడా శిక్షించకూడదు. ఇది కదా యమకింకరుల యొక్క ధర్మం. వాళ్లే వచ్చి ఇప్పుడు వీడిని పట్టుకుపోతే ఇక లోకంలో ప్రజలు ఎవరికి శరణ వేడాలి, ఎవరికి దిక్కుంటుంది? అజామిళుడికి కూడా శిక్ష వచ్చినట్టయితే ఇంక ఈ లోకంలో శిక్షింపబడని వాడెవడు. ఒక వ్యక్తి ఏది ఆచరిస్తే గొప్పవాడు, తక్కిన వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. శ్రేష్ఠుడు గొప్పవాడు దేనిని ఆచరిస్తే దానిని లోకం అనుసరిస్తుంది. యద్యత ఆచరతి శ్రేయాన్ యతరస్తత్తదీఘతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఒక శ్రేష్ఠుడైన వ్యక్తి ఏది ఆచరిస్తే వాడు ఎలా నడుచుకుంటే తక్కిన వాళ్ళు దానిని అనుసరిస్తారు. అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానిని లోకం అనుసరిస్తుంది. అబ్బాయి ఇలా చేయండి అన్నట్టు అలా చేస్తారు వాళ్ళు, వద్దంటే మానేస్తారు. మీరు అలా ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. పశువు ఉన్నది, దానికి ఏం తెలియదు, ధర్మమేమిటి అధర్మమేమిటి, భయం లేదు, అపజయము లేదు దానికి. చూడండి, ఆబోతులు ఓవర్ బ్రిడ్జ్ మీద పడుకుంటాయి, పక్కనది బస్సులు నడిపిన వాడికి ఏం తెలియదు, ఎంచేతంటే అవి అజ్ఞానం వాటికి. అదే మనం అయితే అలా పడుకోగలం, సిటీ బస్సు వస్తుంటే అమ్మో సిటీ బస్సు చూస్తే, సిటీ బస్సుకి యమకింకరులకి పెద్ద తేడా ఉండదు అని చెప్పి అడిలెత్తిపోతాం, పక్కకి వెళ్ళిపోతాం. అంచేతను పశువులు ఎలా అయితే ధర్మాధర్మములు ప్రమాదాలను గ్రహించలేవో అలాగే మీరు కూడా తాత్కాలికంగా ధర్మాధర్మాలు తెలుసుకోకుండా ఉన్నారు. పాపం పశువులు యజమాని వస్తే ఒళ్ళు హాయిగా తలకాయ పెట్టుకుని నిద్రపోతాయి. ఆ యజమాని ఎంత దుర్మార్గుడు కూడా తెలియదు. తలకాయ నరికేసేవాడి ఒళ్ళు కూడా మేక అలాగే పడుకుంటుంది. నిజంగా ప్రేమగా పెంచేవాడిని అలాగే ఉంటుంది, సమానమే. కానీ యజమాని దయతో ఉండాలి, తనని నమ్మి విశ్వాసంతో తన ఒళ్ళో పడుకున్న జంతువుని కాపాడాలి. మీరు కూడా మిమ్మల్ని నమ్మారు ప్రజలు, మీరు నా ధర్మాత్ములు, తప్పుడు నిర్ణయం తీసుకోరని. మీరే తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇంక మిమ్మల్ని ఎలా నమ్ముతారు ఈ ప్రజలు? గుండెల మీద చేసుకుని నిద్రపోరు, వాళ్ళకి భయం కలుగుతుంది. అజామిళుడు కేవలం ఈ జన్మలోని పాపానికే కాదు, కోటి జన్మల పాపానికి ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు. మీరు ఇందాక ఏమన్నారు, వాడు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు, మేము తీసుకెడతాం, యముడు శిక్షిస్తే అప్పుడు వీడికి ప్రాయశ్చిత్తం అవుతుంది, శుద్ధుడు అవుతాడన్నారు. కానీ అయం హి కృత నిర్వేశ జన్మ కోట్యం హసాం అపి యద్యాజహార వివసో నామస్వస్త్యయనం హరే. ఈ అజామిళుడు కేవలం ఈ జన్మలోని పాపమే కాక పూర్వజన్మల్లో కొన్ని కోటాను కోట్ల జన్మలలో చేసిన మహాపాపాలకి కూడా ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు. ఎలాగా అంటే, మాట వరసకైనా, కొడుకు మీద ప్రేమతో అయినా నారాయణ 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 అని 3 సార్లు పిలిచాడు. ఎవడు చచ్చే ముందు, ప్రాణం పోయే ముందు 3 మార్లు నారాయణ నామస్మరణం చేస్తాడో ఆ నారాయణుడి యొక్క రక్షణ పొందుతాడు. శివనామస్మరణం చేస్తే శివలోకానికి పోతాడు, అలా ఏ నామం చేస్తే ఆ నామం దగ్గరికి పోతాడు. కాబట్టి అంత్యకాలంలో భగవంతుని యొక్క నామస్మరణం చేయటం అనేది భాగ్యం. అసలు అంత్యకాలంలో భగవంతుడు నామస్మరణ చేస్తే అక్కడికి వెడతాడనేది వేదము చెబుతున్నది. ఆ అంత్యకాలంలో భగవన్ నామస్మరణం చేయడం అనేది పుణ్యం. అంటే అది పుణ్యం లేకపోతే రాదు. అందరం చచ్చేటప్పుడు నారాయణ అంటున్నామా అనం, నారాయణ అనమన్నాం అనుకోండి, చచ్చిన నారాయణ అనరు. ఒక ఆవిడ చాలా కష్టపడి వడ్డీ వ్యాపారం చేసి బాగా సంపాదించింది, కుటుంబాన్ని బాగా పోషించింది, చచ్చే స్థితిలో ఉంది ఆవిడకి, మాట సరిగ్గా రావడంలో చెవుడు వినపడదు. వాళ్ళు ఆయన కొంచెం జాలేసి, ఒరే ఈవిడ ఎంతో కష్టపడి సంపాదించిందిరా, మీ అమ్మ లేకపోతే ఏమీ లేదు, పాలు పిడక ఒకటే డబ్బు బొబ్బు బొబ్బు, చాలా కష్టపడి సంపాదించింది, చచ్చిపోతుంది పాపం, కాబట్టి నారాయణ నామస్మరణం చేస్తే పుణ్యం వస్తుంది అన్నట్ట. అందుకని నారాయణ అనంటరా వీరంతా అన్నారు. పిల్లలు నారాయణ నారాయణ అన్నారు, ఆవిడకేం వినపడ్డంలా ఆ అందిట నారాయణ నారాయణ అని గట్టిగా అరిచారు వాళ్ళు. కారంచేడి సుబ్బారావు గారు లాంటి పెద్ద మనిషిని కూడా తీసుకొచ్చి గట్టిగా అనిపించారు, అయినా ఆవిడికి వినపడలేదు దురదృష్టం. వినపడకపోతే ఎవరే ఓ పని చేద్దాంరా, ఆ తొట్లో బోగునారు ఉంది, ఆ నార పట్టుకొచ్చి ఆవిడికిలా చూపించండి, కనీసం నారాయణ అనలేకపోయినా నార అన్న సగం పుణ్యం వస్తుంది అన్నారట తండ్రి గారు. కొడుకులు తొట్లోకి వెళ్ళి నార పట్టుకొచ్చారు, ఇదేమిటి అన్నారట. నార అంటుంది సగం పుణ్యం వస్తుందని, పీచు పీచు అని చచ్చిపోయింది ఆవిడ. వచ్చే జన్మలో కాలి కింద కొబ్బరి పీచు అయి పుట్టింది ఆవిడ. కాబట్టి యోగం లేకపోతే, నిరంతరం సాధన లేకపోతే పొరపాటు కూడా భగవన్నామం రాదు. చేత రోజు ఏదంటామో అదే చచ్చేటప్పుడు వస్తుంది. అయితే ఏ జన్మలోనో ఎక్కడో ఏదో సంస్కారం సుకృతం ఉంటుంది ఒక్కొక్కడికి, అప్పుడు వాడికి ఆ పాత పుణ్యం గుర్తొస్తుంది. నారాయణ అన్నాడు, వీడికి కూడా ఏదో సుకృతం, ఇదివరకు చిన్నప్పుడు చేసిన యజ్ఞాలు ఉన్నాయిగా, తండ్రి ఆజ్ఞ, గురువు యొక్క పూజ, కొన్ని 66 సంవత్సరాల క్రితం చేసిన పుణ్యం ఇవాళ రక్షించిందిటండి వాడిని. అందుకే ఎంతో కొంత చేయండి బాబోయ్ అంటూ అంటాం. కారణం ఎన్ని విన్నా మనం బయటికి వెళ్ళిపోయి యథాప్రకారంగా ఇదిగో పుల్లమ్మే అయ్యో సినిమాకి పోయిందంట అని కా పక్క వాళ్ళపై చెప్పుకోవడమే తప్ప పొరపాటును మంచి చేయడానికి మనసు అంగీకరించదు, అదొక కర్మయోగం. ఈతడు కేవలం వివసుడై భయంతో మిమ్మల్ని చూచి కొడుకునే నారాయణ అని పిలిచాడు, కాదనను, అయినా హరినామస్మరణ ఉచ్చరించిన పుణ్యం వీడికొచ్చి పడింది. చాలా సంతోషం అమ్మా. ఏతేమై వహ్యఘోనోస్య కృతం స్యాదగ నిష్కృతం యదా నారాయణాయేతి జగాద చతురక్షరం. ఆహా, ఈ అజామిళుడు ఇంత పూర్వం భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు ఈ కొడుకు పుట్టాక ఆ కుమారుడి మీద వ్యామోహం, నాయనా కుమారా నారాయణ రారా అని పిలిచేవాడు. ఆ 4 అక్షరాలు అలా ప్రాక్టీస్ అయ్యేటి వీడికి అవ్వడం వల్ల చచ్చే స్థితిలో అనుకోకుండా నోటి వెంబడి ఆ కొడుకు మీద ప్రేమ వాడిని పిలిపించింది. అదే అనేక జన్మల పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. దానివల్ల వాడికి ఇన్ని పాపాలు దొరికాయి. ఇక్కడ ఎంత మాట చెప్పాడండి, స్థేనః సురాపః మిత్రధృక్ బ్రహ్మః గురుతల్పగః స్త్రీరాజ పితృగోహంత ఏ చ పాతకినోపరే సర్వేషాం అస్పి అఘవతాం యదమేవ సునిష్కృతం నామవ్యాహరణం విష్ణోహో యతస్తద్విషయా మతిః. బంగారము లాంటి ద్రవ్యములను దొంగతనం చేసేవాడు దొంగ, మద్యపానం చేసే పెద్ద మనిషి. నిన్న మనం చెప్పుకున్నాం గంగాజలం కూడా పవిత్రం చేయలేదు. ఒకసారి ఈ గ్లాసులో మద్యం పోస్తే ఆ గ్లాసుని గంగాజలం పోసినా అది గ్లాసు పవిత్రం కాదు. ఇంకా తాగిన వాడి శరీరాన్ని ఈ సృష్టిలో గంగ తీర్థం తాగినా కూడా పవిత్రుడు కాడు. అంతటి పాపాత్ముడిక సమస్త నదుల జలాలలోనూ స్నానం చేయించినా అది తీర్థంగా ఇచ్చినా వాడు పవిత్రుడు కాడు తాగితే. మరి వాడు ఎలా పవిత్రుడు అవుతాడు? ఇప్పుడు చెప్పాడు, ఆ మద్యపానం చేసేవాడు, మిత్రద్రోహం చేసిన వాడు. మిత్రద్రోహం చాలా భయంకరం. నమ్మినవాడు స్నేహితుడిని పట్టుకుని ద్రోహం చేయటమా? అలాంటి వాడు కూడా బాగుపడతాడు. బ్రహ్మహంత, ఓ మంచి పండితుడైన బ్రాహ్మణ్ణి చంపేస్తే చాలు అలాంటి పాపం తొందరగా పట్టుకుంటుంది. అలాగే గురువు యొక్క భార్యను పొందేవాడు, స్త్రీ హత్య చేసేవాడు, గోహత్య చేసేవాడు, తండ్రిని ఢామ్మని నెత్తిమీద కొట్టేసి ఆ డబ్బులు అక్కునేవాడు. అంటే తండ్రిని చంపడం మహాపాపం, తండ్రిని అనవసరంగా చంపకూడదు. ఎందుకు తండ్రిని చంపడం దిక్కుమాలి వాడు, వాడు ఎలాగో వాడంతా వాడే పోతాడు పాపం. ఏంటో కొంతమంది ఆస్తి కోసం చంపేస్తారు. మహారాజును చంపేవాడు, ఇంకా ఇతర మహాపాతకులు, వీళ్ల పాపములకు ప్రాయశ్చిత్తము హరినామస్మరణ, భగవంతుని యొక్క నామస్మరణ మాత్రమే ఈ ఘోర పాపాలను పటాపంచలు చేస్తుంది, తొలగిస్తుంది. అదే వారి పాపాలకి ప్రాయశ్చిత్తం. ఎందుకంటే ఏ వ్యక్తి ఈ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తారో వాడి గురించి వెంటనే విష్ణుదేవుడు అనుకుంటాట, నా నామమును వీడు ఎలాగైనా ఉచ్చరించాడు కనుక వీడు నా భక్తుడు, వీడి రక్షణ భారం నాదనుకుంటాట. అందుకని ఆయన్ని వాసుదేవుడు అన్నారు. మనలో ఆ లక్షణాలు లేవు కనుక మన మోసదేవుళ్ళు అన్నారు. నిష్కృతై ఉదితై బ్రహ్మవాదిభి తథా విశుద్ధ్య త్యగవాన్ వ్రతాదిభి యథా హరే నామ పదైరుదాహృతై తదుత్తమ శ్లోక గుణోపలంభకం. శ్రీహరి యొక్క నామాన్ని ఒక్కసారి ఉచ్చరించినంత మాత్రం చేతే ఈ పాపులు నిర్మలులవుతారట. వాళ్ళల్లో ఉండే ఆ అశుచి మలం తొలగిపోతుంది, వాడు నైర్మల్యం కలుగుతుంది. పూర్వం మనువు ఇంకా తక్కిన ఋషులు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం చేసుకోమన్నారు కదా, ఆ ప్రాయశ్చిత్తాదులన్నీ చేసేస్తే వచ్చే పుణ్యం ఒక్కసారి వస్తుంది. అందుకని అంత్యకాలంలో చేసేవాడు తొందరగా ముక్తి పొందుతాడు. ఉత్తమ శ్లోకుడు భగవంతుడు, ఆయనను నామస్మరణాన్ని ఉచ్చరించటం వల్ల వచ్చే అంత పుణ్యము, కృచ్ఛిరము, చాంద్రాయణము, ఆ వ్రతము, ఈ వ్రతము, ఇన్ని వ్రతాలు చేయడం వల్ల కూడా రాదు. అంటే వ్రతాలు మానేమని కాస్తుమా, అవన్నీ చెయ్యాలి. అవి చెయ్యలేని వాడు కూడా చిట్ట చివరిలో ఇలాంటి యోగం పడితే నామస్మరణం చేసినా వాడు పవిత్రుడు అవుతాడు. రేపటి నుంచి ఇంటికి అయితే చాలా చివరి వరల చివరతం అక్కర్లేదంటే ఆయన చెప్పేశారు అని నా మీద అనకండి. అన్నీ చెయ్యాలి. మనకు ఓపిక ఉంది, మనం ధర్మాత్ములం గనక, భక్తి అంత ఎంతో ఉన్నవాళ్ళం గనక. ఇది లేనివాడికి కూడా దురదృష్టవశాత్తు వచ్చినా కలుగుతుంది సుమా అని చెప్పడానికి ఇలా చెప్పాడు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఏది మానేయమని కాదు. ఉద్యోగం మానేసేసి ఇక్కడ కూర్చోమని కాదు. ఏ పాపము ఏ పుణ్యము అన్నీ చేయవలసిందే, ఈ నామస్మరణం చేయాల్సిందే. నేను మానేశానా ఉద్యోగం? మాన్నం. ఎవడి కర్మాచరణ వాడు చెయ్యాలి. నైకాంతికం తద్ది కృతేపి నిష్కృతే మనఃపునరుద్ధావచేత సత్పతే. ప్రాయశ్చిత్తం వల్ల మనిషి నిర్మలుడు అవుతాడు. ప్రతిదానికి ఒక ప్రాయశ్చిత్తం చెప్పాడు కదా. ప్రాయశ్చిత్తం వల్ల నైర్మల్యం కొంతవరకే, కానీ నామస్మరణం మంచి సన్మార్గంలోకి తీసుకెడుతుంది. తాగిన వాడు ఉన్నాడు, బాబు దానికి ఇది ప్రాయశ్చిత్తం అన్నారనుకోండి, ఒక ఆరు కాసులు దానం చేయమన్నారు చేసేసి మళ్ళీ మర్నాడు మామూలు పుచ్చేసుకుంటాడు, మనస్సు మారదు. కానీ నామస్మరణ మనస్సుని కూడా మారుస్తుంది. అందువల్ల హరి యొక్క గుణకీర్తన గొప్ప ప్రాయశ్చిత్త కర్మ. అదే పాపమూలమైన అవిద్యను నాశనం చేస్తుంది, హృదయాన్ని సంశోధన చేస్తుంది, హృదయాన్ని పవిత్రం చేసేందుకు సామర్థ్యం దానికే కలిగి ఉన్నది. ఈ వ్యక్తి ఉన్నాడు, ఇందాక యమకంకరులారా మీరు తీసుకెళ్ళడానికి వచ్చారు, వీడు యజామిళుడు, మీ మృత్యుపాశం వల్ల చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు వేసి లాగేస్తున్నారు. ఆ టైంలో వీడు భగవన్నామాన్ని ఉచ్చరించాడు, దాని ద్వారా వీడి అశేష పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగింది కనుక వీడిని మీరు నరకంలోకి తీసుకెళ్ళలేరు, వీడి పాపాలు పోయాయి, పాపం పోయిన వాడిని మీరు ఎక్కడ తీసుకెడతారు, మీకు అర్హత లేదు. సాంకేత్యం పారిహాస్యం వాస్తోభం హేళనమేవవా వైకుంఠనామగ్రహణం అశేషాఘహరం విదుహు. ఏదో ఒక వస్తువుని లక్ష్యంగా చేసుకుని పిలవచ్చట, భగవంతుడు నామం చేయాలనే కోరికతో కాకుండా ఒక అతని పేరు సత్యనారాయణ, దేవుడు నామం ఉచ్చరిస్తున్నామని మనం అనుకోకపోయినా సత్యనారాయణ సత్యనారాయణ అని ప్రతిసారి పిలిచామనుకోండి, నిజంగా సత్యనారాయణ స్వామిని పిలిచిన ఫలితం వస్తుందిట. దీని సాంకేత్యము అంటారు, అంటే కావాలని భగవన్నామం చేయకపోయినా ఒక వ్యక్తి పేరుని పిలవడం కోసం లక్ష్యంగా చేసుకుని పిలిచినా కూడా ఫలితం వస్తుందిట. ఎవరినైనా పరిహాసం చేయడానికి కూడా వేళాకోళానికైనా నామం భగవంతుడు ఉచ్చరిస్తే కూడా పుణ్యమేట. సరే గీతాలాపన చేయడం కోసం చేస్తే సరే సరే, కూనీరాగం తీసేవాడు కూడా రాగంలో భగవంతుడి నామం చేర్చినా పుణ్యం వస్తుంది. అశ్రద్ధతో అయినా సరే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే పాపాలు నలుగుతాయి, ఇది శాస్త్రవేత్తలకే తెలుసు, పాపాత్తులకి సామాన్యుడికి తెలియదు. బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామకేళినైనా మిగులగేలినైనా పద్య గద్య గీత భావార్థములనైన కమల నయను తలప కలుషహరము కూలిన చోట కొట్టువడి కుందిన చోట మహాజ్జరాదులో ప్రేలిన చోట సర్వముఖ పీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేణి మీద అక్కాలుని ఆతనా వితతి కానరు పోనరు దుఃఖభావముల్. ఒక కొడుకుని పేరు పెట్టి పిలవడానికైనా భగవంతుడి యొక్క పేరు పిలిస్తే, నిద్రపోతున్నప్పుడు హాస్యానికైనా పడుపు మీద పడుకుని భగవన్నామం ఉచ్చరిస్తే, ఎవడినో హాస్యానికి పిలిచిన భగవన్నామాన్ని ఉచ్చరిస్తే, పద్యాలు చదువుతున్నప్పుడు గద్యాలు పలుకుతున్నప్పుడు ఏవేవో వాగుతున్నప్పుడైనా భగవన్నామం చేస్తే అది సమస్త కలుషాలను తొలగిస్తుంది. నేల మీద కూలిపోయాడు ఒకడు, పరిగెడుతూ పరిగెడుతూ డామని పడ్డాడు, నారాయణ అన్నాడు, అయినా వాడికి పాపం పోయింది, పడిపోయి అనుకోకుండా పలకరించినా సరే. ఎవడో కొట్టాడు, దెబ్బ తగిలింది, భార్య పేరు లక్ష్మి, లక్ష్మి అన్నాడు, అయినా లక్ష్మీదేవి నామం ఉచ్చరించిన ఫలితం వస్తున్నది. జ్వరం వచ్చింది, అప్పుడు జ్వరంలో సంధి ప్రేరేపణ అంటారు, ఏం వాగుతారో తెలియక వాగవచ్చు, అయినా భగవంతుని యొక్క నామస్మరణం చేసిన పుణ్యం వస్తుంది. పాము కాటు వేసింది, బాధ కలిగి భగవంతుణ్ణి తలుచుకున్నాడు, అయినా భగవన్ నామస్మరణ భక్తితో చేసిన వాడికి వచ్చే ఫలితం వస్తున్నది. ఇంకా ఆర్తితో తూలిపోయినప్పుడైనా సరే భగవంతుని యొక్క నామస్మరణం చేశాడు, అయినా భగవంతుని నామస్మరణం చేసిన వాడికి వచ్చే ఫలితం వస్తున్నది. ఏదో ఒక రకంగా వాడి నామం ఉచ్చరించాలి. అలా ఏ విధంగానూ ఆయన్ని పేర్కొరనుకోండి, వాడంత దౌర్భాగ్యుడు ఈ సృష్టిలో లేడు. అప్పుడు కూడా ఎల్లమ్మ పుల్లమ్మ అన్న వాడిని ఎవడో బాగు చేయలేడు. అందువల్ల ఆ భవదూరుణ్ణి భగవంతుణ్ణి ఏ రకంగా పిలిచినా అటువంటి వాడు యమధర్మరాజు యొక్క లోకాన్ని చూడడు, యమదండాన్ని అనుభవించడు, నరకంలో దుఃఖంతో కుమిలి కుమిలి కృంగి కృశించి నశించిపోడు. గురుణాంచ లఘూనాంచ గురుణిచ లఘూనిచ ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వోక్తాని మహర్షిభి. మహర్షులు ఎంతో విశేషంగా ఆలోచించి అధిక పాపానికి అధిక ప్రాయశ్చిత్తం, చిన్న పాపానికి చిన్న ప్రాయశ్చిత్తం ఇచ్చారు. ప్రాయశ్చిత్తంలో ఇంతే వ్యవస్థ, కానీ హరినామానికి అసలు వ్యవస్థ లేదు. ఈ నామస్మరణం దాని ఇష్టం, వ్యవస్థ లేదు. కానీ ఎంత అవస్థనైనా చెడ్డ అవస్థనైనా తొలగించే ఏకైక మహాసాధన పరమమంత్రం ఆ హరినామస్మరణ సర్వపాపముల నుండి ముక్తుల్ని చేస్తుంది. ఆయన కథ వినడం వల్ల మాత్రమే దాని యందు ఆసక్తి కలుగుతుంది. అందువల్ల కథాశ్రవణము నామ సంకీర్తనము ఈ రెండు రెండు మహావరములు మామూలు మానవునకు జీవునకు. దీనివల్ల ఎటువంటి పాపములు పోతాయో ఎవడూ చెప్పలేడు. తపస్సు దానం వ్రతం ఉన్నగు ప్రాయశ్చిత్తాల ద్వారా పాపుల పాపాలు నశిస్తాయి, కానీ హృదయంలో ఉండే మాలిన్యం పోదే. ఆ మాలిన్యం పోవాలంటే ఈ భగవంతుని పాద పద్మ సేవ వల్ల మాత్రమే నశిస్తుంది. అగ్ని ఉన్నది, గడ్డి పరకలకు అంటించామంటే భక్కును భస్మం అయిపోతుంది, మొత్తం బూడిదైపోతుంది. అలాగే జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ, అంటే తెలిసి కానీ తెలియక కానీ ఉత్తమశ్లోకుడైన భగవాను నామ సంకీర్తనం చేస్తే చాలు, ఆ నామం వాడి యొక్క పాపాలను భస్మం చేస్తుంది. ఆరయ్య వీర్యవంతముగు ఔషధమెట్లు ఎదురుచ్చగున్నా తచ్చారుగుణంబు రోగముల చైయన బాపెడు మాడికి పుణ్య విస్పారుని అంబుదోదరుని పామరుడజ్ఞుడవజ్ఞ బల్కినన్ వారక తత్ప్రభావము ధ్రువంబుగా ఆత్మగుణంబు జోపదే. ఓ మంచి మందు ఉన్నది, ఆ మందు ఏమిటో పేరు చెప్పలేదు డాక్టర్ గారు, రనోట్టు వేశారు. పేరు తెలిసినా తెలియకపోయినా నీకు ఎలా ఉన్నా ఆ మందు ప్రభావం ఉందా లేదా, తెలిసినా తెలియకపోయినా మందు శక్తి పేరు తెలియకపోయినా వేసుకుంటే మందు తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఔషధం యొక్క లక్షణం అది. అలాగే పామరుడైనా పండితుడైనా తెలిసైనా తెలియకైనా భగవన్ నామస్మరణం చేస్తే పాపాలు తొలగుతాయి, రోగాన్ని తొలగించే శక్తి ఔషధానికి ఉన్నది. నిజమైన ఔషధం పడితే పేరు తెలియకపోయినా బాగు చేస్తుంది. అలాగే తెలిసి కానీ తెలియక కానీ జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ భగవన్ నామస్మరణం చేస్తే అదే వాడి పాపాలకు ఔషధము, తన ప్రభావం చూపిస్తుంది. నిప్పు ఉంది చూడకుండా వెడుతూ వెడుతూ గబుక్కుని తొక్కాం, ఏం నేను చూడలేదు ఎందుకు కాలేవు అని అడిగాం అనుకోండి, ఆ నిప్పు ఏమంటుంది ఏం చెప్పదు. చూసి తొక్కినా చూడక తొక్కినా నిప్పు మీద కాలు వేస్తే ముప్పు తప్పదు, కాలుతుంది. అలాగే భగవన్ నామస్మరణం కూడా తెలిసి కానీ తెలియక కానీ జపించిన వానికి తన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఆ భగవంతుని అయిన నారాయణుని కెంకరులు శంకలేక అహంకరించిన బెంకం కలిగిన యమకెంకరులను తన్ని తరిమి ధర్మాన్ని వివరించి యమపాశం పీకి ఆ మృత్యువు నుంచి పాపాత్ముడైన వాడు ప్రస్తుతం పరమపుణ్యాత్ముడైన అయామిళుండి విడిపించారు. యమదూతలు చావు దెబ్బలు తిని వీళ్ళ చేతిలో ఆ వాళ్ళ చేత నిరాకరింపబడి యముని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. అప్పుడు అయామిళుడు మృత్యుపాశం నుంచి బయటపడి నిర్భయుడై నిర్ముక్తుడై స్వస్థచిత్తుడై శిరస్సు వంచి నమస్కారం చేశాడు, రెండు చేతులు జోడించాడు, తలలో వంచి నమస్కారం చేశాడు, విష్ణుదూతలకు నమస్కరించాట. వవందే శిరస విష్ణోః కింకరాన్ దర్శనోత్సవః, తల వంచి వినయంగా నమస్కరించాట ఆ విష్ణు కింకరులకేసి. వాళ్ళని చూశాట, చూడటం వల్ల పరమానందం కలిగిందట. ఉత్సవం అన్నాడు దర్శనోత్సవ, దర్శనం అనేది ఒక ఆనందం కలిగించింది. అలా చూస్తున్నాడు, ఏదో మాట్లాడాలని పాపం ఉన్నది, కానీ ఆనందం వల్ల మాట రావడల్లా. అతి వార్ధక్యం వల్ల బాగా ముసలితనం వల్ల నోట మాట రాదు, ఏం చెప్పాలో అర్థం కాదు. అతి ఆనందం వల్ల కూడా ఏం మాట్లాడాలో తెలియదు, అతి దుఃఖం వల్ల కూడా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉండిపోతాడు, రాదు మాట. అందువల్లే అతి సర్వత్ర వరిచేయత్, కానీ ఇక్కడ భగవంతుని యొక్క కింకరులను చూచిన ఆనందం అది బ్రహ్మానందం. బ్రహ్మానందంలో మానవ భాష మర్చిపోయాడు, ఏదో మాట్లాడదాం అనుకుంటాడు మాట రాదు, అలా ఉండిపోయాడు. వాళ్ళు కనిపెట్టారు, వీడేదో మాట్లాడదాం అనుకున్నాడు, వీడితో ప్రస్తుతం మాట్లాడడానికి అర్హత లేదు. ఎంచేతంటే ఇంకా వీడి దోషాలు ఉన్నాయి కొన్ని, లేకపోలా భగవన్ నామస్మరణ మృత్యువు నుంచి రక్షించింది, కానీ ఇంకా వీడు ప్రాయశ్చిత్తం చాలా చేసుకోవాలి. అందుకని తం వివక్షుం అభిప్రేత్య మహాపురుష కింకరాః సహసా పశ్యతస్తస్య తత్రాంతర్దధిరేనగ. ఓ మైత్రేయ మహాపురుష, మహాపురుషుడైన భగవంతుని యొక్క పార్షదులు అనుచరులు ఈ అజామిళుడు తమతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు, మాట్లాడాలనుకుంటున్నాడు, కృతజ్ఞతను వెల్లడించాలనుకుంటున్నాడని గ్రహించి వీడితో మాట్లాడకూడదనుకున్నారు. టక్కని చూడండి సినిమాల్లో ఠీమని సప్పుడు అవుతుంది, మాయమైపోతారు. అలా వీళ్ళు కూడా తక్షణమే అదృశ్యమైపోయారు అక్కడ నుంచి, అంతర్హితులైపోయారు. అప్పుడు అజామిళుడు, అంతవరకు యమదూతలకి విష్ణుదూతలకి మధ్యలో వాదం ఉపవాదం ప్రశ్న జవాబు ఇదంతా వింటున్నాడుగా, ఆశ్చర్యపోయాడు. ఆ సగుణ ధర్మం భగవత్ ప్రణీయం గుణాతీతం శుద్ధ భాగవత ధర్మం భగవంతుని మహాత్మ్యం ఆయన నామస్మరణ ఏ రకంగా ఉచ్చరించినా ఎలాంటి పుణ్యం కలుగుతుందో ఇవన్నీ విని పరమభక్తుడైపోయాడు శ్రీహరి మీద. అప్పటికి వాడి పుణ్యం పుచ్చిందన్నమాట. అప్పుడు అతడు తన పాతకర్మలు గుర్తొచ్చి ఏడ్చేట మహాబాధ కలిగిందిట, ఎలా అయిపోయాను నేను, అహో మే పరమం కష్టం అభూద విజితాత్మనః ఏన విప్లావితం బ్రహ్మవృషల్యాం జాయత ఆత్మనా. ఆహా, ఇంద్రియములు ఎంత బలమైనవి, ఆ ఇంద్రియాలు నన్ను లాగివేసాయి, వాటికి వశుడనైపోయాను, ఎంత కష్టం వచ్చింది నాకు. ఒక వేశ్యాస్త్రీ సంభోగం వల్ల ఇంత సంతానాన్ని కని అత్యంత పవిత్రమైన నా ఆర్ష ధర్మం మొత్తం నాశనం చేసుకున్నానే, నేనెంత దురదృష్టవంతుణ్ణి, సజ్జనులందరూ నన్ను నిందించారే, ఎన్నో దుష్కర్మలు చేశాను, పిట్టల్ని కొట్టా, పొట్ట నింపుకున్నా, హింస బాహుళ్యం దొంగతనం కులానికి కళంకాన్ని తెచ్చాను, ఛీ నా బతుకు సుతదండుగా. పరమతరుణీమణి సాధ్యమణి పతివ్రత శిరోమణి అయిన భార్యామణిని మెడపట్టి బయటికి గెంటి ఈ సురాపానం చేసి సిగ్గులచ్చ లేకుండా 10 మందితో విహరించేటటువంటి ఒక కులట వేశ్య సహవాసం మీద ఆసక్తి కలిగా, దానికోసం ఎంత సంపాదించాను, ఎన్ని పాపాలు సంపాదించాను. వృత్థాన్ అనాథౌ పితరౌ నాన్య బంధూ తపిస్సినౌ అహో మయాధునా త్యక్త్వా వకృతజ్ఞేన నీచవత్. నా తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధులు, అనాథులు, నేను తప్పని వారికి వేరే పుత్రులు కానీ బంధువులు కానీ లేరు, నేను ఒక్కడే పుత్రుణ్ణి. అటువంటి సమయంలో వాళ్ళని జాగ్రత్తగా చూచుకోక వార్ధక్యంలో వాళ్ళని కష్టాల్లో పారేసి ఆ నీచుణ్ణి, తండ్రినేమో చంపేసిన పాపాత్ముణ్ణి. ఇది తెలిసి మహాదుఖం చెందింది నా తల్లి. ఏమైపోయిందో ఆవిడ యొక్క జాడ తెలియలేదు. నీచుడైన మానవుణ్ణి నేను, కృతజ్ఞుణ్ణి, అబ్బబ్బబ్బా వారిని ఎటువంటి అవస్థ పెట్టా, ఇటువంటి ఈ నా పాపానికి ఇక విముక్తి ఉంటుందా. ధర్మనాశకులు కాముకులు అయిన మానవులు ఎటువంటి నరకంలో పడతారో, ఎటువంటి యమకింకర దర్శనం వారికి కలుగుతుందో, ఎటువంటి యాతనలు పొందుతారో, అటువంటిది నా కళ్ళ ముందు ఒక క్షణంలో అదృశ్యమైపోయింది. ఇటువంటి పాపికి మహా నరకం కలగకుండా పుణ్యం వచ్చింది, ఎక్కడో పుణ్యం ఉండి నేను ఎటువంటి గతికి వెళ్ళవలసిన వాడిని కొంచెంలో తప్పిపోయింది నాకు. అవును, కిమిదం స్వప్న ఆహో అస్విత్తు, ఇప్పుడు నేను చూసింది స్వప్నమా భ్రాంత్యా నిజమా, అసలు జాగ్రత్త అవస్థలో ప్రత్యక్షంగా వెళ్ళడం చూశానా, మెరుకుగా ఉండే చూశానా, నన్ను లాక్కొని పోతున్న ఆ పాశహస్తులైన పురుషులు ఎక్కడికి వెళ్ళిపోయారు, భూమండలంలోకి మళ్ళీ నన్ను ఎవరు తీసుకొచ్చారు, నా మెడకి పాశం వేసి ఎవరో ఇద్దరు పురుషులు ముగ్గురు పురుషులు ఇడ్చుకోబోతూ ఉండగా మరో మహాపురుషులు వచ్చారు 4, ఆ సిద్ధ పురుషులు ఎక్కడికి వెళ్ళారు. దారుణ పాశ బంధ విన విధానములందర కార్ణవంబులో గూరిన నన్ను నేడు చెడకుండ నొనర్చిన
పుణ్యమూర్తులంభోరుగ నేత్రులు ఉజ్వల నభోమణి తేజులు లోచనోత్సవులు చారుదయా సమల్చిత విచారులు నల్గురు ఎందునేగిరో.
ఇప్పుడే కదా మహాపురుషులు వీరాధి వీరులు అందంగా ఉన్నారు, నాలుగు భుజాలతో శంఖచక్ర గదా పద్మాదులు ధరించినటువంటి వాళ్ళు నా మెడకి యమకింకరులు పాశం వేసి ఈడ్చుకుపోబోతూ ఉండగా వచ్చి రక్షించారు. ఆ పద్మపత్ర నేత్రులు పుణ్యాత్ములు తేజస్శాలులు ఆనందం కలిగించిన నా కంటికి ఆనందం కలిగించిన వాళ్ళు ఏమైపోయారు అని ఆయన ఇంకా ఇంకా ఏమేమి ఆలోచిస్తున్నాడో ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తర్వాయి కార్యక్రమంలో ముచ్చటించుకుందాం.
అవిద్యానామన్
సభాయ చనమ. అజామిళుడు యమదూతల వైష్ణవ కింకరుల సంభాషణ విని పశ్చాత్తప్తుడై, అయ్యో ఎటువంటి వంశంలో జన్మించాను, ఒకప్పుడు ఎటువంటి పండితుణ్ణి, దురదృష్టవశాత్తు భ్రష్టుడనైపోయాను, వ్యసన పరంపర పాలైపోయాను, ఇంతకు పూర్వం ఒక మహాపురుషులు నలుగురు యమపాశాల చేత బంధింపబడి ఉన్న నన్ను బలంగా శక్తి ఉపయోగించి విడిపించారు, వాళ్ళు ఏమైపోయారు, ఆ పురుషుల యొక్క దర్శనం మనస్సులో ఏదో తెలియని ఆనందాన్ని నింపింది. కొందరిని దర్శనం చేసుకుంటే మనస్సుకి ఆహ్లాదం కలుగుతుంది, మరి కొంతమంది దర్శనం మనస్సులో ఉండే శాంతిని తొలగించి దుఃఖాన్ని కలగజేస్తుంది. అతి భయంకరాకారులైన యమకింకరుల దర్శనం ప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టింది. ఆ సమయంలో ఆనందాన్ని కలగజేశారు మహాపురుషులు. ఆ నలుగురు మళ్ళీ ఎప్పుడైనా నాకు కనబడతారా? వారి దివ్య మంగళ విగ్రహాన్ని, ఆ అందమైన రూపాన్ని చూడడంతో నా మనస్సు పరమ ప్రసన్నత్వాన్ని పొందింది, ఎంతో ఆనందం పొందింది.
అన్యథా మ్రియమాణస్య నాసుచేర్ వృషలీపతే వైకుంఠనామగ్రహణం జిహ్వా వక్తుమిహార్హతి.
ఏ జన్మలోనో ఎప్పుడో కొంత పుణ్యం మిగిలింది నాకు, లేక బాల్యంలో చేసిన సంధ్యావందనాదులు తల్లిదండ్రుల యొక్క సేవ ఏమైనా కాపాడేయేమో, లేకపోతే మరణానికి సంసిద్ధుడని చావబోతున్నవాణ్ణి నా నేను, ఏనాడు శుచి ఎరగని వాణ్ణి, భ్రష్టుణ్ణి, వేశ్యాలోలుణ్ణి, అటువంటి నా నాలుక వెంబడి ఏ జూదానికి సంబంధించిన మాటో రాకుండా ఆ తచ్చేటప్పుడు వైకుంఠుని యొక్క నామస్మరణ వచ్చింది అంటే అదే కదా సుకృతి అంటే. ఆ వైకుంఠుని నామం కావాలి అని ఉచ్చరిద్దామనుకున్నవాడికి రాదట చచ్చేటప్పుడు. నిరంతరం అభ్యాసం ఉంటే తప్ప అంత తేలికగా నోటి వెంబడి రాదు, అసలు అభ్యాసం ఉన్నవాడికి కూడా రాకపోవచ్చు చివరి క్షణాల్లో. అటువంటిది నాకు అనుకోకుండా ఆ నామస్మరణం రావడమేమి, ఈ నలుగురు వచ్చి నన్ను విడిపించడం ఏమిటి.
క్వచాహం కితవః పాపః బ్రహ్మఘ్నః నిరపత్రపః క్వచ నారాయణేత్యేతద్ భగవన్ నామమంగళం.
కితవః వంచకుణ్ణి మోసగాడినైన నేనెక్కడ, ఇంటికి వచ్చిన వాళ్ళని బుర్ర బద్దలు కొట్టి మోసగించి చంపి ఐశ్వర్యం దోచుకున్నానా, దారి వెంబడి ధనం పుచ్చుకుని వెడుతున్న వ్యక్తి అంటూ కనపడితే చాలు వాడి అంతు చూసిన వాణ్ణి. అటువంటి వంచకుడను పాపాత్ముణ్ణి పరమ పురోహితుల్ని పండితుల్ని కూడా చంపిన వాణ్ణి, సిగ్గులేనివాణ్ణి, వ్యసన పరంపర చేత భ్రష్టుడనైన నేనెక్కడ, మంగళస్వరూపమై ప్రపంచాన్ని క్షణంలో ఉద్ధరించే పవిత్రమైన భగవంతుడి నారాయణుని యొక్క నామమెక్కడ, మహాపాపినైన నేను మనస్సు ప్రాణం, ఇంద్రియం వీటిని నిగ్రహించుకుని ఆ భగవంతుని యొక్క నామాన్ని ఏ పూర్వజన్మ సుకృతం వల్ల ఉచ్చరించాను, బతికి బట్టకట్టా, ఈ క్షణం నుంచి మళ్ళీ ఈ అజ్ఞాన వాతావరణంలోకి వెళ్ళనుగాక వెళ్ళను, మళ్ళీ ఈ వేశ్యని కానీ ఈ పుత్రుల్ని కానీ వ్యామోహ దృష్టితో చూడకుండా వెళ్ళి విడిచిపెట్టేస్తా, ఈ సంసారంలో మళ్ళీ నిమగ్నుడను కాను, మహామోహ అంధకార బంధురమైన ఈ సంసార సింధువుని దాటి ఎక్కడికో పోతాను, పోయి తపస్సు చేసుకుంటాను, మళ్ళీ ఈ సంసారంలో ప్రవేశించకుండా ప్రశాంతిగా బతుకుతాను, అసలు ఈ విషయవాసనల్లో పడ్డానికి గల కారణమేమిటి, శరీరాల మీద ఉండే వ్యామోహమేట, ఏదైనా ఒక శరీరాన్ని చూస్తే ఈ శరీరం అందంగా ఉంది, ఇది నాకు కావాలి అని అనిపిస్తుంది స్త్రీ పురుషులకు, ఈ వ్యామోహమే మనిషి యొక్క బుద్ధిని నాశనం చేస్తుంది, ఇది విషయ భోగ వాసనకి దారి తీస్తుంది, ఈ భోగ వాసన వల్ల శుభ అశుభ కర్మలు రెండూ చేసుకుంటే పర్వాలేదు, కానీ పూర్వజన్మ యోగం బాగాలేని నీచుడు క్షుద్రుడు కేవలం అశుభ కర్మలే చేస్తాడు, సంసారంలో ప్రవేశించాక రెండూ చేసుకోవాలి తప్పదు, కానీ అధికంగా భగవన్నామస్మరణ వల్ల అశుభ కర్మల్ని త్యజించి శుభాన్ని పొందుతాడు జీవి, కానీ కేవలం భోగ వాంఛ, కేవలం ధనము శరీరము ఇవి తప్ప మరొకటి కోరుకోని నీతులు ఉంటారు వాళ్ళకి, ఈ సంసారమే ప్రాణం, ఈ ధనము ఈ భోగ వస్తువులు ఇవి తప్ప ఏమక్కర్లా, అదిగో అటువంటి వాళ్ళు భ్రష్టులు అవుతారు, సంసారంలో ఉన్న ప్రతివాడు భ్రష్టుడు కాడు, నేను అలాంటి జీవబంధనంలో పడ్డా, ఆ వేస్యే దిక్కనుకున్నా, ఆ పిల్లలే సమస్తం అనుకున్నా, వాళ్ళని పోషించడానికి ఏమైనా చేయాలనుకున్నాను, అందువల్ల భ్రష్టుడనయ్యాను, ఇందులోంచి నేను ఇప్పుడు ముక్తుడను కావాలి, బహుశా శ్రీహరి మాయ ఆనాడు నన్ను ఇందులో పారేసింది, మళ్ళీ ఆ మాయే నన్ను విముక్తుని చేసిందేమో, నరాధోముడనై ఇంత పూర్వం ఈ మూర్ఖురాలి చేతిలో కీలు బొమ్మని ఆడా, చంపేయంటే చంపేశాను జనాల్ని, దోచుకురా అంటే దోచుకొచ్చేసాను, ఏమడిగితే చేశాను, ఇప్పుడు ఈ మాయలోంచి బయటికి పోతాను, ఇక నాకు భోగాభిలాష ఉండకూడదు, అందరూ నాకు మిత్రులే, ఎవరికీ నే శత్రువుని కాదు, దొంగతనము ధన వ్యామోహం ఇవన్నీ విడిచిపెట్టేస్తాను, ప్రతి వాణ్ణి దయతో చూస్తాను, నిరంతరం భగవంతుని యొక్క నామస్మరణం మాత్రమే చేస్తాను అని ఈ విధంగా దృఢంగా నిర్ణయించుకున్నాడు. అంతేకాదట ఇంకో మాట అనుకున్నాడు, మమాహమితి దేహాదౌ హిత్వా మిథ్యార్థ ధర్మ ధీర్మతిం దాస్యే మనో భగవతి శుద్ధం తత్కీర్తనాధిభి. ఏ వంకతో అయినా భగవంతుని యొక్క నామాన్ని చివరి క్షణంలో మూడుసార్లు చేశా, ముమ్మారు భగవంతుని యొక్క నామస్మరణం చేసిన కారణం చేత ఆయన కింకరుల దర్శనం నాకయ్యింది. ఆ కింకరులు కూడా ఎలా వచ్చారు, అచ్చం విష్ణు రూపంలో వచ్చారు, ఆయన మంగళ విగ్రహం, ఆ నీలమేఘఛాయ శరీరత్వం, ఆ అందము, ఆ వస్త్రం ఇవే రూపంతో వచ్చారు. అంటే వచ్చిన కింకరుల్ని చూస్తే విష్ణువుని చూసినట్టు భ్రాంతి కలిగింది. వాళ్ళ దర్శనం వల్ల సాక్షాత్తు విష్ణువును చూసినట్లుగా నా మనస్సు కూడా శుద్ధం అయ్యింది. అంటే భగవంతుని నామం ఏం చేస్తుంది, అచ్చం ఆ భగవంతుని యొక్క ఆకారం కానీ ఆకారం లాంటి దానిని కానీ మన హృదయానికి ఇస్తుంది, దాని ద్వారా మనస్సు పవిత్రమవుతుంది. ఇప్పుడు నా మనస్సు అలా పవిత్రమయ్యింది, అసత్యమైన ప్రలోభాలకు ఇంక లొంగను, సత్యం చిట్ట చివరికి భగవంతుడే అని అర్థమైంది, శరీరం అసత్యం ఇది మిథ్య అదొక్కటే సత్యం అనిపించింది, ఈ పట్టిక నాకు శరీరం మీద ఇది నాది అనే భ్రమ మమకారం విడిచిపెట్టేశాను, ఆయన పాదాల మీద మనస్సు నుంచుతాను, ఇలా అనుకున్నాడు ఆయన. ఎక్కడ ఉండాలి మనస్సుకి వైరాగ్యం కలిగినప్పుడు, ఇక్కడే ఉంటే మళ్ళీ ఆ వైరాగ్యం నుంచి బొట్లో పడిపోతాడు, ఆ ఇంట్లోనే ఉండి జపం చేసుకుందామంటే వల్ల కాదు, ఎలా అవుతుంది, పిల్లలు గందరగోళం చేస్తూ ఉంటారు, డాడీ అన్నారనుకోండి, వీడు వెంటనే మూడీ అయిపోతాడు. అంచేత క్షణాల మీద మనస్సుని మార్చే లక్షణం ఈ సంసారానికి ఉన్నది, అందువల్ల ఇక్కడి నుంచి ఏకాంత ప్రదేశంలోకి పోవాలి. అందుకని ఏం చేశాడు ఆయన, ఇంకెక్కడెక్కడా కాదు అనుకున్నట్ట, గంగాద్వారముపేయాయ ముక్త సర్వానుబంధన, వెంటనే హరిద్వారానికి వెళ్ళిపోయాడు. ఈ హరిద్వార్ వెళ్ళిపోయి క్షణమాత్రపు సాధు సాంగత్యం వలన మనస్సుకు కలిగిన వైరాగ్యం శాశ్వతమవ్వాలనుకుని ఆ హరిద్వారంలో ఒక ఏకాంత ప్రదేశంలో గంగానది తీరం ఒడ్డున ఆశ్రమం కట్టుకున్నాడు. అక్కడే ఉంటూ ఏకాంతంగా భక్తిని మనస్సులో నిలబెట్టాడు, బాగా సాధన చేశాడు. దీనివల్ల ఇతడి ఇంద్రియాలు ఎప్పుడు చూసినా నారాయణ నామస్మరణమే చేసాయి. కన్ను మూసినా తెరిచినా కళ్ళల్లో నారాయణుడే కనపడ్డాట. కళ్ళు మూసినా ఆయన రూపమేట, తెరిచినా ఆ రూపమేట. ఎదురుగుండా కనపడే వాళ్ళంతా విష్ణు స్వరూపాలే. ఏం మాట్లాడినా నారాయణ అనేవాడు ఆయన. పాపం తిన్నా వస్తువు కూడా విష్ణుస్వరూపంగా కనపడింది. దానితో ఇతనికి ఇంద్రియాల మీద వాంఛ తగ్గింది, మనస్సు పూర్తిగా భగవంతుడిలో లగ్నమైంది. అన్నిట్లోనూ నారాయణుడు చూసే స్థాయికి వెళ్ళాడు. కొంతకాలానికి ఆత్మ సమాధి అంటారు. ఇంకా అసలు బాహ్య ప్రపంచంలో ఏం తింటున్నామనే ధ్యాస పోతుంది కొంతకాలానికి మంచి భక్తులకి. తిండి మీద వ్యామోహం లేకుండా ఎవడుంటాడు? మంచి పాయసం, మంచి జీడిపప్పుతో చేసినటువంటి ఉప్మాలు, పులిహారులు ఇవన్నీ తినాలనే కోరిక అంత తేలిగ్గా పోయేదా? అవన్నీ పోయేట. ప్రతి వస్తువు విష్ణు స్వరూపంగా కనపడడం వల్ల ఈ తిండి, తెప్ప, ఈ నిద్ర వీటి మీద ధ్యాస పోయింది. సమాధి స్థితికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏమనిపించిందంటే, ఈ సృష్టిలో ఈ చరాచరమైనటువంటి వస్తువులన్నిటిలోనూ విష్ణు ఉన్నాడు, భగవంతుడు. భగవంతుడు స్వరూపమే, కదిలే వస్తువు, కదలని వస్తువు అన్ని విష్ణు స్వరూపమే అనుకున్నాడు ఆయన. ఇలా అనుకోగా అనుకోగా మనస్సుకి ఆనందం పెరిగిందట. నానాటికి కూడా ఆనందం పెరిగింది. ఎప్పుడైతే భగవంతుడి యందు లగ్నమవుతుందో ఆనందం కూడా పెరుగుతుంది. దానికి ఆనందానికి ఏమని పేరు? బ్రహ్మండ అనుభవాత్మని. బ్రహ్మానందం అంటారు. మామూలు ఆనందం కాదు. సినిమా చూస్తే వచ్చే ఆనందం, ఈ ఆనందం ఇహలోక సంబంధమైన ఆనందం. ఈయనకు శాశ్వతమైన బ్రహ్మానందం కలిగింది, సచ్చిదానందం కలిగింది. ఈ విధంగా భగవంతుడి మీద మనస్సు లగ్నం చేసి మనం చెప్పుకున్న 80 ఏళ్ళు దాటాక అతడి దాటికి చావు వచ్చిందని అప్పుడు నారాయణ అన్నాడని విష్ణుస్వరూపాన్ని స్మరణ చేసి ఆయుర్దాయం పెంచుకున్నాడు. 10 ఏళ్ళు బతికట్ట మళ్ళీ. మరి 10 ఏళ్ళు వ్యర్థం చేయలేదుగా. హరిద్వారంలో భగవంతుడి యొక్క నామస్మరణం చేశాడు. అక్కడ చేయడం వల్ల ఏమైందట, ఈ దశాబ్దం పాటు గొప్ప సాధన చేశాడు. ఇక ఈ 10 ఏళ్ళు ఆయనకి అన్నీ విడిచిపెట్టేయడం వల్ల ఎర్హ్యుపారత ధీహి తస్మిన్ నద్రాక్షేత్ పురుషాన్ పురః ఉపలభ్యోపలబ్ధాన్ ప్రాగ్వందే శిరసా ద్విజః. ఎప్పుడైతే ఇతని మనస్సు భగవంతుడి మీదే నిమగ్నమయ్యుందో, నిశ్చలంగా ఉందో, 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనాడు సాయంకాల సమయంలో, సంధ్యా సమయంలో ఎవరో ఎదురుగుండా వస్తున్నట్లుగా అనిపించింది. చూడగా 4 మహాపురుషులు టింగురంగాను వస్తున్నారు అక్కడికి. ఈ పురుషులను చూడగానే గుర్తుపట్టాడు, దశాబ్దం క్రితం యమకంకరులు నాకు పాశం వేసి నా జీవాత్మని లాక్కుపోబోతుండగా ఈ 4 వచ్చి విడిపించారు. వీళ్లతో మరొక్కసారి మాట్లాడాలనుకున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళు అదృశ్యమైపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు అని కనిపెట్టాడు. ఇంతకు పూర్వం తనను రక్షించిన మహాపురుషులకు ఒక్కసారి తల వంచి వవందే శిరసా ద్విజ, తల వంచి నమస్కరించాట. హాయ్ నమస్కారం అలా, ఇటువంటి దిక్కుమాలిన నమస్కారం చేయకూడదు. చక్కగా శిరస్సు వంచి నమస్కరించాట. అది నిజమైనటువంటి వినయం అంటే. అలా నమస్కారం చేయగానే వాళ్ళు చిరునవ్వు నవ్వారు, ఆశీర్వాదం చేశారు. వారి చేతుల నుంచి దివ్యమైన జ్యోతి వచ్చిందట. ఆ జ్యోతి అతనికి మాత్రమే కనపడింది, ఈ 4 కూడా ఆయనకే కనపడ్డారు. ఈయనతో పాటు చుట్టుపక్కల ఇంకా ఆశ్రమాల్లో కూర్చున్న జనాలు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరికీ వచ్చిన వాళ్ళు కనపడ్డంలా. ఇతడు భక్తుడు, ఏకాంత భక్తుడు గనక ఇతనికే కనపడ్డారు. వెంటనే ఆ తేజస్సు అతని మీద ప్రసరించగానే హిత్వా కళేబరం తీరే గంగాయాం దర్శనాదమ సద్యస్వరూపం జగృహే భగవత్ పార్శ్వవర్తినాం. ఆ దర్శనం వారి యొక్క కాంతి ప్రసరణం వల్ల తక్షణం అతని శరీరం భౌతిక శరీరం ఊడిపోయి కింద పడిపోయింది. పాము కుబుసం విడిచిపెట్టినట్లుగా అతని శరీరం పూర్తిగా కింద పడిపోయింది. అందులో నుంచి ఒక దివ్యమైన రూపం బయటకు వచ్చింది. ఆ నలుగురు ఏ ఆకారంలో ఉన్నారో ఇతడికి కూడా అటువంటి ఆకారం వచ్చింది. మంచి అందంగా తయారైపోయాడు. నీల మేఘఛాయ శరీరుడు, నాలుగు చేతులు వచ్చాయి, నాలుగు చేతుల్లో శంఖం చక్రం గదా పద్మాలు ధరించాడు. మహోన్నతమైన శరీరం అయ్యింది. బలంగా ఉన్నదా శరీరం, దృఢంగా ఉన్నదా శరీరం. శరీరం అంతా చందనం చేత చర్చించబడింది. ఒళ్ళంతా గంధం పూసుకున్నాడు ఆయన. అటువంటి దివ్య శరీరాన్ని ధరించాడు. అంతేనా, అతన్ని తీసుకెళ్ళడానికి ఒక దివ్య విగ్రహంతో పాటుగా విమానం వచ్చింది. ఆ దివ్య శరీరంలోకి వెళ్ళి అత్తం విష్ణు స్వరూపాన్ని పొంది ఆ నలుగురితో పాటు ఆ విమానాన్ని ఎక్కాట. తీసుకెళ్ళడానికి విమానాన్ని పంపేడుతోండి విష్ణుమూర్తి. యమకింకరులు ఎప్పుడో తీసుకువెళ్ళవలసిన వాడి జాతకం కాస్త మారిపోయింది. క్షణాల్లో విమానంలో బయలుదేరాడు. వాళ్ళకు నమస్కరించాడు. ఆ సేవకుల స్వరూపంతో పాటు బయలుదేరాడు. ఆకాశ మార్గం హైమం విమానమారుహ్య, పైగా విమానం కూడా మామూలుది అట. హైమం బంగారమైన విమానం అట. అది ఏదో మనవాళ్ళు తయారు చేసే దిక్కుమాల అల్యూమినియం విమానాలు, కూలిపోయే విమానాలు కాదు, పాతకాలపు విమానాలు. అది బంగారు విమానం, కూలిపోయేది కాదు, శాశ్వతమైనది. అటువంటి విమానాన్ని ఎక్కి యయౌ యత్ర శ్రీయపతి, ఎక్కడ లక్ష్మీవల్లభుడైన శ్రీమన్నారాయణుడు ఉంటాడో అటువంటి పవిత్ర ప్రదేశానికి, వికుంఠపురానికి అతడు వెళ్ళిపోయాడు. ఈ అజామిళుడు ఒకప్పుడు ఎటువంటి వాడు, సర్వధర్మాలు పరిత్యజించిన వాడు, సొంత భార్యను కట్టుకున్నామని తన్ని తరిమేసిన దుర్మార్గుడు, నియమం లేనివాడు, మాంసాహారము మద్యపానము జోదము మొదలైనటువంటి వ్యసనాలలో చేరినవాడు, దొంగతనాన్ని లెక్క లేకుండా చేసినవాడు, పరులను చంపడం అంటే వాడికి చాలా ఇష్టం, పరమ నింద్య కర్మలన్నీ చేశాడు, పతితుడు, భ్రష్టుడు, ధర్మచ్యుతుడు, వేశ్య సంగమం చేసినవాడు, అటువంటి వాడిని యమదూతలు నరకానికి తీసుకుపోబోయే ముందు ఒక్కసారి భగవన్నామం చేయడం వల్ల సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణాన్, ఒక్కసారి చేసిన ఆ భగవన్నామం వెంటనే వాడి సమస్త పాపాలు తొలగించి యమపాశం నుంచి వాడిని విముక్తుణ్ణి చేసింది. విముక్తి పొందాలి అనుకున్నవాడు తీర్థపాదుడు, సమస్త కర్మలకు మూలకారకుడు, వేదస్వరూపుడు అయినటువంటి ఆ భగవంతుని నామాన్ని మాత్రమే ఆశ్రయించాలి. ఆ నామ సంకీర్తనం తప్ప సమూలంగా సమస్త పాపాలను విచ్ఛేదం చేయగలిగే శక్తి ఈ సృష్టిలో మరిక దేనికి ఉన్నది? ఇంక దేనికి లేదు. ఎందుకంటే ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే ఎక్కడో చోట ఇంకా అంతో ఎంతో మిగులుతుంది. అలా అని ప్రాయశ్చిత్త కర్మలు మానమని కాదు, అవి చేసినా భగవన్ నామాన్ని విడువరాదు. ఇదే సమస్తమైనటువంటి కర్మలకు మూల కారణమవుతుంది. రజస్సు తమో గుణములు అనేటటువంటి గుణముల వల్ల మలినమయ్యే ఈ శరీరానికి ఒక గొప్ప ఔషధం. స్నానం చేస్తే ఈ శరీరం మీద ఉండే మురికి తొలగుతుంది. భగవన్ నామస్మరణ అనే దాంట్లో స్నానం చేస్తే మా మనస్సులోని మాలిన్యాలన్నీ ప్రక్షాళనమవుతాయి, కడిగి వెయ్యబడతాయి. యయేతం పరమం గుహ్యం ఇతిహాస మహాపహం శృణుయాత్ శ్రద్ధయా యుక్త యశ్చ భక్త్యానుకీర్తయేత్ నవై స నరకం యాతి వేక్షితో యమకింకరై యద్యప్యమంగళో మర్త్యో విష్ణులోకే మహీయతే. ఈ కథ, ఈ అజామిళోపాఖ్యానం ఉన్నది చాలా రహస్యమైన కథ. ఒకప్పుడు భక్తులకు ఎంతో సుకృతం చేసిన వాళ్ళకి మాత్రమే వినాలనుకుంటే యోగం పడుతుందట. తక్కిన వాళ్ళు లేకపోతే ఆ టైంకే ప్రయాణం వచ్చి పారిపోతారట. అంచేత ఇది పరమగుహ్యము, సమస్త పాపాలు తొలగించే అతి సనాతనము. ఈ ఇతిహాసం ఎన్నో జన్మలు సుకృతం చేసిన వాడు మాత్రం వింటాడు. ఇది నమ్మి భక్తితో భగవంతుని యొక్క కథ వినడము నామ సంకీర్తనం చెయ్యడము. ఈ రెండూ చేసేవాడు ఎంత పాపి అయినా ఆ పాపాల నుంచి విముక్తుడవుతాడు. కాలవశం పొంది నరకానికి మాత్రం వెళ్ళడు. అంత నమ్మకంతో ఈ ప్రకారం నడుచుకుంటే చాలు. యమదూతలు వానికి కనపడరు, నేను సాక్షి అని పరాశర మహర్షి చెప్పాడు. అతడు విష్ణులోకంలో పూజితుడవుతాడు. మ్రియమాణో హరేర్నామ గృణం పుత్రోపచారితం అజామిలోప్యగాధామ కిముత శ్రద్ధయాశ్రుణం. ఎంత మాట నడుదండి, మరణం వచ్చింది, కేవలం కొడుకుని పిలిచాడు, ఆ వంకతోటి నారాయణ నామస్మరణం చేస్తేనే వాడికి అంత దుర్మార్గుడైన వాడు భగవంతుడి యొక్క లోకం పొందితే ఏ పాపం లేకుండా నిజంగా భక్తితో రోజు నారాయణ అనేవాడు ఇంకెంత మోక్షం వస్తుంది. అంచేత గ్యారంటీగా వాడు మహాద్భుతమైన వైకుంఠాన్ని పొందుతాడు, సందేహము లేదు. ఇది స్థిర సిద్ధాంతము అని విష్ణువు ఒకప్పుడు చాటాడు. అంచేత భగవంతుడైన నారాయణుడు సుస్పష్టముగా తనంత తానుగా వివరించినటువంటి దీనిని నమ్మి అదే ప్రకారముగా నామస్మరణం చేసేవాడు కిల్బిష విముక్తుడవుతాడు. ఆ తరువాత ఈ భటులు పరుగు పరుగున యమకింకరులు ఈ విష్ణుతోటలు తన్నేశారని చెప్పాంగా, ఏం చేయాలి, యమలోకానికి వెళ్ళారట. ఏడుస్తూ వెళ్ళారు, యమరాజా యమరాజా, ఈ లోకల్లో ఎంతమంది ప్రభువులు ఉన్నారు, ఆ ప్రభుత్వాల్లో మళ్ళీ ఎన్ని మార్పులు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిది, స్టేట్ గవర్నమెంట్ ఎవరిది, మళ్ళీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇందులో స్ట్రైక్ చేసేవాళ్ళు ఎవరు, ఈ గందరగోళం అంతా ఏమిటి. ఎందుకంటే జగత్తులో ఎవడో ఒక్కడే దండధారుడు ఉండాలి, అనేక శాసనకర్తలుంటే పరస్పర అభిప్రాయ భేదం వస్తుంది. ఒకడు పాపం చేస్తే ఆ పాపాన్ని అనుభవింపజేయడానికి మేము తీసుకురావాలి, దాన్ని మరోడు అడ్డుకున్నాడు అనుకో, ఇంక ఈ లోకంలో పాపులకి పట్టపగ్గాలు ఉంటాయా, లెక్క లేకుండా అయిపోతారు. ప్రభుత్వ ఆజ్ఞని ధిక్కరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెడతారు, అరాచకత్వం ప్రబలుతుంది, శాసనకర్తలు పెక్కండి ఉండరాదు, ఎంతమంది ఉన్నా అందరూ ఎవరో ఒకరి యొక్క అధీనంలో చిట్ట చివరిని ఉండాలి, అనేక మండలావర్తులు ఉండాలి, వారందరూ ఒక చక్రవర్తి యొక్క అధీనంలో ఉండాలి. ముఖ్యమైన శాసనకర్త ఎవడు, మా దృష్టిలో ఈశ్వరాణామధీశ్వర శాస్త దండధరో నృణాం శుభాశుభ వేచన, నువ్వే దేవతలకు ప్రజలకు అందరికీ అధిపతివి, పాపం పుణ్యం ఇలాంటిది అని చెప్పేవాడెవడు, నువ్వే. పాపులను తీసుకొచ్చి చితక్కొట్టి వాళ్ళకి ఆ పాపాలు తొలగించి చక్కని పుణ్య ఫలాన్ని అందించే ఉత్తముడు నీవు, ఆ విషయం మేము ఎరుగుదాం, పుణ్యాత్ములకు పుణ్యలోకాలను పంపి విధిస్తావు నువ్వు, కానీ ఈ మధ్యకాలంలో నీ దండన కూడా పాడైపోయింది, నిన్నెవడు లెక్క చేయడం లేదు, పూచిక పుల్ల కింద భూలోకంలో నిన్ను కూడా నీ ఆజ్ఞను కూడా తిరస్కరించే వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడే మేము భూలోకానికి వెళ్ళి ఒక మహాపురుషుడైనటువంటి నలుగురు వ్యక్తులు చూసాం, అందమైన వాళ్ళని, అజామిడుడని ఒక పాపాత్ముడిని నీ వెరుగుదువు, వాడు పరమపాతకుడు, నీచుడు, దుష్టుడు, నీ ఆజ్ఞ ప్రకారంగా వాడింటికి వెళ్ళి యాతనా గృహానికి వాడి తీసుకొద్దామని వెళ్ళాం, పాశం వేసి వాడిని లాగబోతున్నాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చేసారో నలుగురు సిద్ధ పురుషులు, సుందర పురుషులు వచ్చారు, బలవంతంగా తాళ్ళు కట్ చేశారు, లేకపోతే ఈ పాటికి వాడి ఆత్మ ఇక్కడికి వచ్చేది. ఆ పాపాత్మని, ఆత్మని ఇక్కడికి తీసుకురాకుండా నలుగురు పురుషులు అడ్డుపడ్డారు. తాం స్తే వేదితుమిచ్చామో ఎదినో మంజసే క్షమం నారాయణేత్యభిహితో మాభైరిత్యాయయుర్ధృతం. ఆ పాపాత్ముడు చచ్చే ముందు నారాయణ 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 అని 3 సార్లు పలికాడు. ఆ దుర్మార్గుడు నోటి వెంబడి నారాయణ నామస్మరణం వెలువడినంత మాత్రం చేతే ఎక్కడి నుంచి వచ్చేసారు ఈ నలుగురు వచ్చి మా భయ్ అన్నారు, భయపడకు భయపడకు మేమున్నామని వచ్చేశారు. మేము వేసి తాడు లాగబోతుంటే కత్తిరించేశారు, మమ్మల్ని తన్ని అవతలకి గెంటేశారు. మేము భయపడి ఇక్కడికి ఏమిటో తెలియదు, వాళ్ళని చూస్తేనే మాకు దడపట్టుకుంది, వాళ్ళ శక్తి ముందు మేము నిర్వీర్యులం అయిపోయాం, ఎవరు వాళ్ళు అని అడగగానే నారాయణ అనే నామస్మరణం భటుల ద్వారా ఒక్కసారి విని పులకించిపోయాడు యమధర్మరాజు, ఆనందపడిపోయాడు. ఒక్కసారి సింహాసనం నుంచి కిందకు దూకి చిందులు వేసి కాసేపు ఆయన కూడా నారాయణ నామస్మరణం చేశాట. ఆ యముడు కూడా పాప మన కారంచడి సుబ్బారావు గారిలాగా అటు ఇటు కాసేపు చిందులు తొక్కి ఆనందపడిపోయి ఆ శ్రీహరి పాదపద్మాలని మనస్సులో తలుచుకున్నాడు. అలాంటి సుబ్బారావు గారిని చూసినప్పుడు అలా మీరు ఎవడు గుర్తు రాకూడదు మీకు. ఆయన కూడా భక్తుడు, ఈయన భక్తుడు అని చెబుతున్నాను అంతే నేను. పరో మదన్యో జగతస్తుషశ్చ ఓతం ప్రోతం పటవద్యత్ర విశ్వం యదం శతోస్య స్థితి జన్మనాశానస్యోతవద్యస్య వచే చ లోకః. ఆ యమధర్మరాజు కాసేపు ఆనందంలోంచి తేరుకుని ఇలా అన్నట్ట, దూతలారా కించిత్ కాలం భగవంతుని గుర్తు చేసి నన్ను నేను మర్చిపోయేలా చేశారు, ఆనందం కలగజేశారు, ఇప్పుడు మళ్ళీ స్మృతిలోకి వచ్చాను. ఏమన్నారు ఇందాక మీరు, నన్నే సర్వశ్రేష్ఠుడు అందరికీ అధిపతి అనుకున్నారా? తప్పు నాయనా, తప్పు. నాకంటే ఇంద్రుడి కంటే చంద్రుడి కంటే ఇంకా సమస్త లోక పాలకుల కంటే మహాపురుషోత్తముడు ఒక్కడున్నాడు, సకల చరాచర ప్రపంచానికి అధీశ్వరుడు అతడు. తానే త్రిమూర్త్యవాత్మకుడై బ్రహ్మ విష్ణు మహేశ్వరుడనే పేరుతో సృష్టి స్థితి లయం చేస్తూ ఉంటాడు ఆయన. ఈ వస్త్రం ఉంది, దారాలన్నీ కలిస్తే వస్త్రం, ఈ చరాచర జగత్తంతా ఆయన అలాగా వస్త్రంలో దారాలు వెళ్ళినట్టుగా అల్లిబారేసాడు. అటువంటి మహాపురుషోత్తముడు ఉన్నాడు వాసుదేవుడు కృష్ణుడు. ఆయన ఆబోతు పొగరుదైనా దానికి ముక్కుకు తాడేసి మనం ఎలా అవుతామో, మృత్యు అనేటటువంటి ఆబోతుని తన నామస్మరణ చేసినంత మాత్రం చేస్తే తాడు కట్టి వెనక్కి లాగేస్తాడు. మృత్యు ఒక ఆబోతు అయితే ఆ ఆబోతును అదుపులో పెట్టే ముక్కుతాడు ఆయన నామస్మరణం. అంతటివాడు ఎంత బలమైన ఆబోతైనా ముక్కుకు తాడేసి లాగేస్తే గొరగొర వెనక్కి వెళ్ళిపోతుంది కానీ కదలలేదు, దాని ఆయువు పట్టు ముక్కుతాడులో ఉన్నది. అలాగే మృత్యుదేవత యొక్క ఆయువు పట్టు ఆ నారాయణ నామస్మరణంలో ఉన్నది. అదొక్కటే మృత్యుదేవత నుంచి మనకి విముక్తిని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది. వేదవాక్యాలలో ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు మొదలైనటువంటి గ్రంథాలలో ఈ నారాయణ నామస్మరణం యొక్క ప్రాశస్త్యాన్ని అద్భుతంగా చెప్పారు. అది తెలిసిన వారు నిరంతరం ఆయనను పూజోపహారాలతో అర్చిస్తారు, తమ తమ కర్మల ద్వారా ఆయనను ఆరాధిస్తారు. తెలియని అజ్ఞానులు ఆ నారాయణ నామస్మరణాన్ని పక్కకు గెంటేస్తారు, ఆయన కథలు వినరు, ఆ కథ జరిగే చోటు నుంచి పరిగెత్తికెళ్ళిపోయి సినిమా సీరియల్స్ కోసం పరిగెడతారు. అహం మహేంద్రో నిర్వృతి ప్రచేతాః సోమోగ్నిరీశః పవనో విరించిః ఆదిత్య విశ్వే వసవోథ సాధ్యామరుద్గణాః రుద్రగణాః ప్రసిద్ధాః. నేను కాని, ఇంద్రుడు కాని, నిర్వృతి కాని, వరుణుడు, చంద్రుడు, అగ్ని, మహాదేవుడు, వాయువు, బ్రహ్మ, సూర్యుడు, విశ్వావసువు, అష్టవసువులు, సాధ్యులు, మరుద్గణాలు, రుద్రగణాలు, సిద్ధులు, మరీచి, ఇతర విశ్వశ్రేష్ఠులు, బృహస్పతి మొదలైన దేవతా గణశ్రేష్ఠులు, వీరందరూ కూడా రజస్తమో గుణాల్లో పడకుండా బయటపడుతున్నారంటే కేవలం ఆయన యొక్క నామస్మరణ ప్రభావమే. అసలు మేమే ఆయన గురించి తెలుసుకోలేము పరిపూర్ణంగా, ఇంకా మీరేం తెలుసుకుంటారు మీ మొహం. శరీరం ఉంది మనకి, ఈ శరీరములో ఎముకలు ఉన్నాయని, ప్రేవులు ఉన్నాయని, రక్త మాంసాలు ఉన్నాయని, నాడులు ఉన్నాయని మనకి తెలుసు. కానీ మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నామా శరీరంలో ఏమున్నాయో? వెన్నుపూస ఉన్నదని తెలుసు. ఎవడు వెన్నుపూసని వాడు సుస్పష్టంగా కళ్ళు పెట్టి చూడగలడా? చూడలేడు. వీపు పరదేశం అన్నారు, ఇది స్వదేశం, ఇది పరదేశం, దీన్ని తోమడానికి మళ్ళీ వేరే వాళ్ళు కావాలి. తన శరీరము లోనూ ఉండే అవయవాలను జీవి చూడలేడు. అలాగే చరాచర జగత్తంతా నిండి ఉన్న భగవంతుడిని కూడా ఇలాగే దర్శించలేకపోతున్నాడు. అయితే అత్యద్భుతమైన నాడీ శాస్త్రము ద్వారా, ఆనాడు ఉందటండి ఆశ్చర్యం, ఇవాళ అనుకుంటున్నాం మనం, ఇవాళ ఎక్స్రే లాగా ఆనాడు నాడీ శాస్త్రం ఉందట, దానిని ఆ మంత్రం చదివి వాళ్ళు ఇలా చూస్తే లోపల ఉండే నాడులలో రక్త ప్రసరణ కంటికి కనపడేదట ఆ వైద్యులకి, ఆయుర్వేద వైద్యులకి. ఎక్స్రేలు తీయక్కర్లా, దిక్మాలిన కిరణాలు లోపలికి వెళ్ళిపోయి శరీరాన్ని పాడి చేస్తే, ఎక్స్రే ఎక్కువసారి తీస్తే అనారోగ్యం శరీరానికి, ఈ కిరణాలు లోపలికి వెళ్ళి పాడి చేస్తాయి చర్మాన్ని, కోమలంగా ఉండే చర్మాన్ని పాడి చేస్తాయి. కానీ ఆనాడు ఆయుర్వేదవేత్తలు ఇలా చూస్తే లోపల ఎలా రక్త ప్రసరణ పెడుతుంది, అక్కడ ఏ దోషం ఉందో తెలిసేదట. వారికి అంత గొప్ప వైద్య శాస్త్రం ఉన్నది. ఆ వైద్య శాస్త్రం ద్వారా లోపల ఉండే నాడులు వాళ్ళు తెలుసుకున్నట్టే నారాయణ నామస్మరణం ద్వారా ఈ చరాచర జగత్తులో ఉండే విశేషాలు తెలుసుకోవచ్చు. ఆ భగవంతుని యొక్క దివ్య కథలు నిరంతరం వినగా ఈ సృష్టి యొక్క అనేక రహస్యాలు అర్థమవుతాయి. అంత తేలికగా మిగతా విషయాలతో అర్థం కాదు. అందువల్ల భూతాని విష్ణోసరపూజితాని దుర్దర్శలింగాన్ని మహాద్భుతాన్ని రక్షంతి తద్భక్తిమతఃపరేభ్య మత్తశ్చమర్త్యానత సర్వతశ్చ. అంత గొప్పది నారాయణ నామస్మరణం. ఆ నారాయణుని నిరంతరం దగ్గర ఉండి సేవించే విష్ణుమూర్తులున్నారే ఆ కింకరులు, దేవతలకు కూడా పూజ్యులు. బృహస్పతి కూడా ఆ పార్షదుల్ని కాపలా వాళ్ళని పూజిస్తాడు. వారి యొక్క అద్భుతమైన రూపాన్ని మీరు చూశారు, మీరు అదృష్టవంతులు. వారు విష్ణు భక్తులైనటువంటి మానవులను యమకింకరుల నుంచి రక్షిస్తారు. ఆ మీరు చెప్పినట్టుగా అజామిళుడు పాపాత్ముడే అవ్వచ్చు, చచ్చిపోయేటప్పుడు ఏదో నామస్మరణం చేశాడు ఆ నారాయణుడిది, అందుకే వాళ్ళు వచ్చారు. మీరు ఆ వంకతో వాళ్ళని చూశారు, మీకు సుకృతం ఉందన్నట్టయన. ఒక్క విషయం చెబుతున్నా వినండి, ఈ సృష్టిలో కేవలం 12 మందికి మాత్రమే భగవంతుడైన వాసుదేవుని తత్వానికి సంబంధించిన జ్ఞానం క్షుణ్ణంగా తెలుసు. తక్కిన వారెవ్వరూ ఆయన యొక్క లక్షణాలంత తేలిగ్గా తెలుసుకోలేరు. ఎవరెవరు వాళ్ళు అంటే, స్వయంభూః నారదః శంభుః కుమారః కపిలః మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వైయాసకిహి వయం ద్వాదశైతే విజానీమః ధర్మం భాగవతం భటాః గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాతామృతమశ్రుతే. ఓ దూతలారా, బ్రహ్మ మొట్టమొదటివాడు, 2 నారదుడు, 3 శివుడు, 4 సనత్కుమారుడు, 5 దేవహూతి యొక్క పుత్రుడని చెప్పేవే కపిల మహర్షి ఆయన, 6 స్వయంభవమునువు, 7 ప్రహ్లాదుడు, 8 జనకుడు, 9 భీష్ముడు, 10 బలి, 11 శుకుడు, 12 యముడను నేను. ఈ 12 మాత్రమే మహాజనులు. వీళ్ళకే భగవద్భక్తుల యొక్క భాగవత తత్వం తెలుస్తుంది, ధర్మం తెలుస్తుంది. నారాయణ కథాశ్రవణము, నారాయణ నామ సంకీర్తన వల్ల వచ్చే ఫలితము ఈ 12 మందికి మాత్రమే బాగా తెలుస్తుంది. తక్కిన వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తుంది, సంపూర్ణ జ్ఞానం ఉండదు. ఈ ధర్మం చాలా నిర్మలం, భాగవత ధర్మం అతి రహస్యం. దీనిని ఇతరులకు చెప్పడం కూడా కష్టమే, దాంట్లో ఉండే గొప్పతనాన్ని ఎంత చెప్పినా అర్థం కాదు. అయినా దీనిని ఎంతో కొంత తెలుసుకుంటే ఆ జీవుడికి ఆ భగవంతుడి యొక్క పరమ పద ప్రాప్తి ముక్తి లభిస్తుంది. నామ సంకీర్తనాదుల ద్వారా భగవంతుడైన వాసుదేవుడి మీద భక్తి కలిగి ఉండడమే భక్తి యోగము. అదే జీవుల యొక్క, కలియుగ జీవుల యొక్క ముఖ్య ధర్మం, పరమధర్మం. నామోచ్చారణ మహాత్మ్యం హరే పశ్యత పుత్రకాః అజామిళోపి ఏనైవ మృత్యుపాశాదముచ్యత. నాయనలారా, ఓ దూతలారా, శ్రీహరి యొక్క నామోచ్చారణ మహాత్మ్యాన్ని తెలుసుకున్నారా? అజామిళుని వంటి మహాపాపి పుత్రుడి వంక పెట్టి ఒక్కమారు ఆ నామం ఉచ్చరించడంతో ఆ విష్ణు స్మృతి వల్ల, నామం యొక్క ప్రభావం వల్ల మృత్యుపాశ ముక్తుడయ్యాడు. అందువల్ల జీవుల పాపాలను పోగొట్టడానికి ఆ భగవంతుని యొక్క గుణ కర్మ నామాల సంకీర్తనమే అక్కర్లా. ఏదో వంకతో ఒక్కసారి నామాన్ని చేసుకుంటే చాలు. అజామిళోపాఖ్యానమే దృష్టాంతము అని ఆయన సుస్పష్టంగా చెప్పాడు. అయ్యా, మరి కేవలం నామ సంకీర్తనాదుల ద్వారానే ముక్తి సులభమైతే ఎంతో పూర్వం విద్వాంసులు చాలా కర్మలు చెప్పారే, ఆదానం చెయ్యి ఇది చెయ్యి అన్నారు, తీర్థయాత్రలు అన్నారు, ఉపవాసాలు అన్నారు, వ్రతాలు అన్నారు, శౌచాలు అన్నారు, క్రియలు అన్నారు, ఇవి వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే వాళ్ళు చెప్పినవి తప్పని కాదు. వారు చెప్పవలసిన ధర్మశాస్త్రములన్నీ ఏ ఏ కర్మకి ఏదే ప్రాయశ్చిత్తం ఉందో చెప్పారు. చెప్పినప్పటికీ వాళ్ళకు కొంత మాయ ఆవహించటం వల్ల వ్రతాలకు ప్రాయశ్చిత్తాలే చెప్పారు కానీ వాటితో పడిది కూడా చెప్పడం మర్చిపోయారు పాపం. అందువల్ల యాజ్ఞవల్క్యుడు, జైమిని మొదలైనటువంటి ధర్మశాస్త్రకారులు దైవీ మాయా మోహితులై పరిపూర్ణమైన నామస్మరణం విషయాన్ని మాత్రం విస్మరించగలిగారు. అందువల్ల వారు పూర్తి ధర్మాన్ని చెప్పలేకపోయారు, కొంతవరకే చెప్పారు. వారు పరిపూర్ణ ధర్మం అనేది ఈ పురాణాదుల వల్ల మాత్రమే తెలుస్తుంది. ఇదిగో ఈ పురాణము ద్వారా ఈ నారాయణ నామస్మరణము, ఆయన యొక్క ఇటువంటి కథల యొక్క గొప్పతనము మీకు తెలిసింది. నాయనలారా, భటులారా, ఇక మీదటైనా మీరు ఆ నామస్మరణం యొక్క గొప్పతనం, ఆ కథ యొక్క గొప్పతనం తెలుసుకోండి.